ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమెనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలు, ఆమెని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చేవారు. ఇదంతయూ విన్న ఆ భక్త సమాజం వారు సిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశారు. వారు మంచి మంచి పాటలు పాడారు, కానీ లోపల డబ్బును ఆశిస్తున్నారు. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవాలు పెంచుకున్నది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యాన్ని ప్రసాదించాడు. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించాడు, కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించాడు. తన ఇష్టదైవాన్ని చూచి ఆమె మనస్సు ఆనందపడింది. కండ్ల నుండి ఆనంద బాష్పాలు కారుచుండగా ఆమె ఆనందంతో ఎలుగెత్తి పాడింది. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడ్డారు, కాని కారణము తెలుసుకోలేకపోయారు. జరిగినదంతయో ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పింది. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూశాను అన్నది. ఆమె అమాయక భక్తురాలగుట చేత శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు. అదంతయూ ఒట్టి చాదస్తమని వెక్కిరించాడు. అందరూ సాయిబాబాని చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవం అన్నాడు. ఆమె ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు, తన మనసు ప్రశాంతంగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడు లభిస్తూనే ఉన్నది. ఈ ప్రకారంగా జరుగుతుండగా ఒకనాటి రాత్రి ఆమె భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనిపించింది. ఆ కలలో అతడు ఒక పెద్ద పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని బంధించి ఉన్నారు. తాడుతో చేతులు కట్టి ఒక పంజరాన బంధించారు. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరికి వచ్చి అతనిని చూస్తున్నాడు. బాబాను చూడగానే అతడు, బాబా, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై బడనేలా అని బాబాని అడిగాడు. బాబా ఇట్లన్నారు, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. ఆ మాటలు విని అతడు చింతించి, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇట్లన్నారు, ఈ జన్మములో కాకున్నా గత జన్మలోనేమైనా పాపము చేసి ఉండవచ్చు అనగా అతడు, గత జన్మలో ఏదైనా పాపము చేసి ఉన్నచో మీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు అని ప్రార్థించాడు. బాబా, నీ కట్టి విశ్వాసము కలదా అని అడుగుగా అతడు, కలదు అన్నాడు. బాబా అప్పుడు కళ్ళు మూయమన్నాడు. అతడు కళ్ళు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యింది. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉన్నారు. తాను బంధ విముక్తుడై ఉన్నాడు. కానీ అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాడు. బాబా నవ్వుతూ, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి, పై ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అనగా అప్పుడు అతడు ఇటులు విన్నవించాడు, నీవు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు, నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమన్నాడు. వాడట్టు చేసి తిరిగి కనులు తెరిచేలోగా వాడు పంజరము నుండి విడుదలైనట్లు, బాబా పక్కన ఉన్నట్లు కనిపించింది. అతడు బాబా పాదములపై పడ్డాడు. అంతట బాబా ఇట్లన్నారు, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారాలకేమైనా భేదము కలదా, బాగా ఆలోచించి చెప్పు అనగా అతడు, కావలసినంత భేదము కలదు స్వామి, ముందటి నమస్కారాలు నీ వద్ద పైకము తీసుకున్నటకు చేశాను, ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేశాను, మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివి అని కూడా అనుకున్నవాడిని. ఆ మాటలు విని బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించాడు. అతడు నమ్మనన్నాడు. అప్పుడు బాబా కోపంతో, నీ ఇంటిలో పంజాలేదా, నీవు మొహరమ్మప్పుడు పూజ చేయుటలేదా, మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీ బీ లేదా, పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుట లేదా అని ఆగ్రహించారు. అతడు దీనికంతటికీ ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా శాంతించి, నీకింకా ఏమి కావాలి, అని అడిగాడు. అతడు, తన గురువగు రామదాసును దర్శించాలన్న కోరిక కలదు అన్నాడు. వెనుకకు తిరిగి చూడమని చెప్పారు బాబా. అతడు వెనుకకు తిరగగానే అతడికి ఆశ్చర్యం కలుగునట్లు సమర్థ రామదాస స్వామి తన ముందర ఉన్నాడు. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యాడు. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లన్నాడు, బాబా, మీరు వృద్ధులుగా కనిపించుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? అనగా అందుకు బాబా, నన్ను ముసలివాడు అనుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అంటూ పరుగుతీశాడు. అతడు కూడా వెబ్బడించాడు. ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యారు. వెంటనే అతడు నిద్ర నుండి మేల్కొన్నాడు. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనాన్ని గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాని మనోవైఖరి పూర్తిగా మారిపోయింది. బాబా గొప్పతనాన్ని గ్రహించాడు. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగింది. బాబా పాదములపై అసలైన భక్తి మనసున ఉద్భవించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమికూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని, 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించాడు. అతనిని మరికొన్ని రోజులు ఉండమని కోరాడు. చివరకు అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లన్నారు, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికింది. అదియే బాబా ఆశీర్వాదం. ఆ తర్వాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగింది. వారికి ఎట్టి కష్టాలు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములు చే కలిగిన ఆనందము గురించి మనసున చింతించి సంతోషించేవారు. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించే మార్గాలలో ఇది ఒకటి. బాబా ఇప్పటికీ ఈ మార్గాలను అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలోని వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండేవారు. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథాన్ని 800 అభంగాలు పదాలతో ప్రచురించింది. దానిలో సాయిలీలలు అన్నీ వర్ణించబడ్డాయి. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవాలి. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబగళ్ళు కష్టపడి చదువుచుండేవాడు. అతడు కొందరు జ్యోతిష్యులను సలహా కోరాడు. వారు అతని జాతకాన్ని చూసి ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పారు. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చునవలెనని అట్లు చేసినచో తప్పక ఉత్తీర్ణుడు అగుదు అని చెప్పారు. ఇది విని అతని మనస్సుకు విచారం, అశాంతి కలిగింది. కొన్ని దినముల తర్వాత అతని తల్లి సిరిడీకి పోయి బాబాను దర్శించింది. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పింది. ఇది విని బాబా ఆమెతో ఇట్లు పలికారు, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రములు పలుకులన్నీ ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనము, నిరుత్సాహము చెందవద్దనము అని పలుకుగా ఆ తల్లి ఆనందంతో ఇంటికి వచ్చి బాబా సందేశాన్ని కొడుక్కు వినిపించింది. అతడు శ్రద్ధగా చదివాడు, పరీక్షకు కూర్చున్నాడు. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాడు, కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావు అనుకున్నాడు. కావున నోటి పరీక్షకు కూర్చుననిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంట పడ్డారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు కనుక ఇంటర్వ్యూకు రావలేనని పరీక్షాధికారి కబురు పెట్టాడు. ఇట్లు ధైర్య వచనము విని అతడు పరీక్షకు కూర్చుని 2 ఉత్తీర్ణుడయ్యాడు. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుడకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయూ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువు చేసేవాడు. వృద్ధాప్యం వల్ల సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు, కావున సెలవు పొడిగించవలననుకున్నాడు. లేదా ఉద్యోగం నుండి విరమించుకునుట నిశ్చయమని తోచింది. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాడు. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఉన్నారు. అతని వేతనము ఆ రోజుల్లో నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము అనగా 75 రూపాయలైనా ఇవ్వవలెను. కానీ 75 రూపాయలు కుటుంబం యొక్క ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి, 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందును, అది నీకు తృప్తికరమా అని అడిగారు. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము, మీ చిత్తము వచ్చినట్లు చేయము అన్నది. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయలు పింఛను లభించింది. తమ భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు. కెప్టెన్ హాటే బికానేరులో ఉండేవారు. అతడు బాబాకు కూర్చుభక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అన్నారు. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచూ తోటలోనికి పోయి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పించుచుండగా అతడు మేల్కొన్నాడు. ఇదంతయో స్వప్నమనుకున్నాడు. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంపాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాడు. అక్కడ 12 రూపాయలు మనీయార్డర్ ద్వారా బొంబాయిలోనున్న తన స్నేహితునికి పంపి, అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలనని వ్రాశాడు. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొన్నాడు, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చింది. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించాడు. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూరా చేసి బాబాకు అర్పించాడు. బాబా భోజనం చేయినప్పుడు అన్నము ఇతర పదార్థాలను మాని చిక్కుడుకాయ కూరను తిన్నాడు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషానికి అంతులేకుండా పోయింది. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయిని ఉంచాలి అనే కోరిక కలిగింది. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వారి ద్వారా హాటే రూపాయి పంపాడు. ఆ స్నేహితుడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ వసంగాడు. బాబా దానిని జేబులో వేసుకున్నాడు. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బొటనవ్రేలతో పైకెగరవేసి ఆడుకుని ఆ స్నేహితునితో ఇట్లన్నాడు, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషంగా ఉండు మనము అన్నారు. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాడు. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయో చెప్పాడు. ఈసారి హాటే మిక్కిలి సంతృప్తి చెందాడు. బాబా సద్బుద్ధి కలుగజేసినని గ్రహించాడు. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చినని సంతోషించాడు. మరొక కథతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. వామన నార్వేకర్ అనే అతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు 1 రూపాయిని తెచ్చాడు. ఆ రూపాయిపై ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుడు ఉన్నారు. అతడు దానిని బాబా చేతికిచ్చాడు. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాడు. శ్యామా నార్వేకర్ ఉద్దేశాన్ని తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాని వేడుకున్నాడు. బాబా ఇట్లన్నారు, దీని నేల అతనికివ్వవలెను, దీనిని మనమే ఉంచుకుందుము, అతడు 25 రూపాయలు తిరిగిచ్చినచో దీనిని వానికిచ్చెదము అన్నాడు. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణ్యము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకునుము, మన కోశములో దీని నుంచుము, దీనిని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకునుము. బాబా ఎందులకి మార్గమును అవలంబించారో అడుగుటకు ఎవరికీ ధైర్యం లేదు. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.